మహాకాల్. ఇది డిసెంబర్ 18, 2004 ఉదయం 5 గంటల కొంగళ్ళు జరిగిన భగవద్గీత గోసేవ చర్య మహాకాల్.
భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం చదువుకున్నాం మనం. అర్జున విషాద యోగం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టినప్పుడు మన భౌతిక జీవితం తారుమారు అయిపోతుందా అనిపిస్తుంది. తారుమారు అవ్వదు అనిపిస్తుంది. అనిపించటమే కాకుండా అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఎదురకుండా. ఏంటి కనిపించేది? అంత అడ్డబిడ్డ అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. మరి ఎప్పుడు అలాంటి అడుగులు వేస్తే, తారుమారు అయ్యేటటువంటి అడుగులు వేస్తే సహజంగానే చాలా బాధగా ఉంటుంది. అది అర్జునుడి యొక్క విషాద యోగం. దానికి కృష్ణుడు సాంఖ్యయోగం నేర్పుతాడు. సాంఖ్యయోగంలో 3 స్టెప్స్ ఉన్నాయి. మొదటి స్టెప్ ఏంటి అంటే అత్యంత అవసరమైనటువంటి పనిని మాత్రమే చేస్తూ ఆ పనిని చేసిన దాని ఫలితం నాకు వస్తుందా లేదా అని ఆలోచించకుండా చేయడం. దాన్నే మనం బాధ్యత అంటాం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటాం. ఫస్ట్ స్టెప్ అది. ఇంకా అక్కడ యోగ విద్య శాస్త్రము ధ్యానము అది ఏం అక్కర్లే. మీరు చేసేటటువంటి పని చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే చేయవసరండి. అది ఆహార నియమాల నుంచి నిద్ర వరకు కూడా ఉపయోగపడుతుంది. ప్రహ్లాదుడి యొక్క సాధన అది. పానీయంబులు ద్రావచ్చు గుడిచుంటే నీళ్లు తాగాలా వద్దా? ఎప్పుడు తాగాలో అప్పుడే తాగుతాం, ఎంత తాగాలో అంతే తాగుతాం. గుడిచుతం తింటాం ఆహారం, ఏది తినాలో అది తింటాం తప్ప రుచికి తినాం. భాషించచ్చు, మాట్లాడాల్సింది తప్పదు అంటే మాట్లాడతాం, మొత్తం మాట్లాడాం. ఇక్కడనే కబుర్ల కోసం మాట్లాడాం, దాన్ని ముని అంటాం. ముని ఆ స్థితికి ఒక కథ చెప్తాను మనం. కృష్ణుడి యొక్క బ్రహ్మచర్యం గురించి, దుర్వాసుడి యొక్క ఉపవాసం గురించి. కడుపు నిండా తింటాడు, తిని నేను ఉపవాసం ఉన్నానంటాడు. అంటే ఏమిటి? అక్కడ అవసరమైంది నువ్వు చేసినప్పుడు అది ఉపవాసమే. అందుకని నేను ఉపవాసం చేస్తాను అనుకునే వాళ్ళని సాయి ఉపవాసం చేయని వాళ్ళు ఇక్కడ నువ్వు అనుకుని చేస్తున్నావు. అవసరమై చేయటమే. అక్కడ లక్ష్యం పుణ్యమును రోగ నివారణను ఏదో ఒక కోరికతో చేస్తాను వద్దంటాడు. మంత్రం చెప్పండి అనవసరం నాకు అనుకుంటాడు ఆవిడ, చేయొచ్చు అంటాడు. అంటే అక్కడ ఎవరిని ఏమి చేయమంటాడో అన్నది మనం ఆయన బాహ్య ఆచరణ బట్టి మనం పట్టుకునే. లోపల ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు వాడు ఏం కోరుకోకూడదు. కండిషన్ అది, చేయవలసింది మాత్రమే చేయాలి తప్ప. అది ఫస్ట్ స్టెప్. అది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, అది నీకే తెలుస్తుంది నువ్వు అది ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నది. రెండోది ఏం చెప్తాడు? ఇంకా కాస్త తీవ్రమైనటువంటి స్టెప్కి వెళ్ళగలిగితే సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభో చేయాలి. తో యుద్ధాయ యుద్ధం చేయటం కొరకు యుద్ధం జీవించాలి కనుక చేస్తున్నాం. ఏది లభిస్తే అది, ఏది ఉంటే అది. అక్కడ ఏసీ ఉండి బయట ఎండగా ఉంటే కాదండి నేను తపస్సు చేస్తున్నాను, నేను 2 రోజులు కూర్చోక్కర్లే. కానీ పరిస్థితుల వల్ల నది రోడ్డులో కూర్చోవలసి వస్తే నాకు ఏసీ లేదు అని ఆడవక్కర్లే. ఆ మానసిక స్థితి, భౌతిక స్థితి గురించి ఎవరు మాట్లాడుతున్నాయి. అందువల్ల అరవిందో ఆశ్రమం అని పేరు పెట్టినప్పుడు ఒప్పుకోలేక నాది ఆశ్రమం కాదన్నాడు. ఎందుకంటే ఆశ్రమం అనేసరికల్లా మనకి ఏం గుర్తొస్తుంది, అన్ని వదులుకోవడం. కానీ నువ్వు అన్ని వదులుకుని నువ్వు ఆశ్రమాన్ని పెట్టాక అందరికంటే ఎక్కువ బాధలు పడతావు. అక్కడ ఒక వ్యక్తికి భోజనం పెట్టాలో, ఐదుగురికి భోజనం పెట్టాలో కుటుంబంలో, ఆశ్రమంలో ఎంతమంది వెళ్తావు ఇందుకు తను బట్టి. ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి అంటేనే ఆ అంటే అక్కడ బోల్డ్ ఇంతట అది ఆశ్రమం కాదన్నాడు. దాని తర్వాత బట్టలు కాషాయ బట్టలు వేసుకోవటం, రంగు రంగు బట్టలు మార్చుకోవటం, గుండు దీయించుకోవడం, పేడ పెట్టుకోవడం, లేకపోతే గోల్డ్ జుట్టు మీసాలు గడ్డాలు పెంచేసుకోవటం, ఇదేది కూడా ఆశ్రమం కాదు. ఆశ్రమము అంటే నువ్వు శ్రమ పడకుండా చేయటం, కోరిక లేకుండా చేయడం, అది నేను నేర్పుతున్నాను. ఇంకా అరవింద ఆశ్రమంలో పైకి ఏం కనిపిస్తాయంటే ఏమి చేయకుండా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఆయన నేను తీవ్రమైనటువంటి సాధన చేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను అని రాసుకుంటాడు ఆయన. మరి అరవిందో గురించి చదువుకుంటున్నటువంటి వ్యక్తులు ఏ సాధన చేస్తున్నానో నాకేం కనిపించటండి. పట్టలు నేత్రం అసలు కనిపించటండి, పడుతూ ఉండటం కనిపిస్తుందండి, దిగదారి కూడా కనిపిస్తుంది తప్ప. అలాగే ఇందుకు అదే అరవిందో గురించి ఎగ్జాంపుల్ చెప్తే చెప్తున్నాను. ఇది చాలా సులభమైనటువంటి మార్గం అనుకుంటారేమో, అంత సులభమైనటువంటి మార్గం కాదు. కానీ అసంభవమైనటువంటి మార్గం మాత్రం కాదు, ప్రయత్నిస్తే చేయవచ్చు. ఆ స్టేజెస్ అర్థం అవుతున్నాయి కదా, ఆ స్టేజెస్ అర్థం చేసుకుని మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ స్టేజ్కి వెళ్తున్నాము అనేది నిరంతరం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మొదటి ఏం చెప్పుకున్నాను, బాధ్యతతో చేయటం. ఏది బాధ్యతో అది చేయటం, బాధ్యత కాందాని గురించి చేయకుండా ఉండటం, చేయాలనిపించిన. రెండోది ఏంటి, చేస్తున్నాను కానీ అది బాగా చేయగలిగామా లేదా, ఇతరులు మెచ్చుకుంటున్నారా లేదా, చేయవలసింది కనుక చేసాము, మనస్సు కూడా అక్కడి నుంచి పక్కకు పెట్టుకుంది. దాన్ని ఏమని చెప్తాడు, సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్. నేను అంత కష్టపడ్డాను, నేను ఇంత కష్టపడ్డాను, నేను చేయలేకపోయాను, బాధ ఉండదు. కానీ నేను చేయలేకపోయాను అనేది ఎందుకు చేయలేకపోయావు మనం అన్నది ఆలోచించుకోవాలి. 90% రిప్లై ఏమొస్తుంది అంటే బద్ధకం, లేకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇవి రెండు వదులుకోమంటాడు. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్నాళ్ళ బట్టి మేము ఇలా చేసాము, గౌక్కుని ఇలాగా రూల్స్ మార్చేస్తే ఏమనుకుంటారు. కాశీలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు లైబ్రరీని నేను నా ఐడి కార్డ్స్ పుస్తకాలని సబ్మిట్ చేస్తున్నప్పుడు, అని మీరు కెమిస్ట్రీలో రీసెర్చ్ చేశారా, మీరు ఫిలాసఫీ అనుకున్నారే అన్నది, అంటే అన్ని ఫిలాసఫీ పుస్తకాలు రీసెర్చ్ చేసేవాళ్ళు ఎన్ని పుస్తకాలు తీసుకెళ్తారు అన్ని పుస్తకాలు. దాని తర్వాత మా స్నేహితులు ఉండేవాళ్ళు అవినాష్ అని, అవినాష్ గర్గ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మహానుభావుడు, వాడికి అసలు ఇష్టమే ఉండేది కాదు ఆధ్యాత్మికత అంటే. కానీ వాడికి నా గురించి మోహం, ఆధ్యాత్మికత అంటే ఇష్టం లేదు కానీ నేనంటే ఇష్టం. అంటే ఎప్పుడు రాగానే అడిగాడు మొదటి క్వశ్చన్ ఏంటి అంటే, నేను ల్యాబ్ తెరిచి పుస్తకాలు పడేసుకుని తిన్న కిందకి వెళ్ళిపోయేవాళ్ళం టీ దాటానికి. అక్కడ మేమందరం కలుసుకునేవాళ్ళం ఇష్టం ఉన్న వాళ్ళందరూ. ఇవాళ నీ గురువు ఎవరని అడిగేవాడు, ఆ పుస్తకాలు రోజుకు ఒక పుస్తకం అనిపించేది, ఏదో చదువుతూ ఉండేవాడిని. కానీ అదంతా చేస్తున్న రీసెర్చ్ వర్క్ ఏమాగలే, నువ్వు రీసెర్చ్ చేయలేదని అప్పుడు ఏమన్నా. కానీ ఇక్కడ మేము ఒక పని చేస్తుంటే రెండో పని చేయడానికి టైం దొరకటం లేదు. మాకు ఎక్కడ టైం ఉంటుందండి, మేము అంత బిజీయో మీకేం తెలుసు. కారణం ఏంటి అంటే ప్రణాళికగా తీసుకోకపోవడం. అందుకే గురువు గారి యొక్క ఆత్మగారి చదవలేదు శ్రీరామ్ శర్మ ఆత్మగతం ఏం చెప్తాడు అంటే, ప్రణాళిక ప్రకారం టైం ఉపయోగించుకోగలిగితే మీరు రోజుకి 5 రోజులు ఉన్నాయా అన్నట్టు మీరు జీవించగలరు, అంత టైం ఉన్నట్టు. ఇది రెండో స్టెప్. అంటే రెండో స్టెప్ అంటే ఏంటి, బాధ్యత నిర్వర్తిస్తున్నాం కానీ సమాజాన్ని కుటుంబం వాళ్ళని కాకుండా అసలు ఈ సమాజం అది ఎందుకు ఏర్పడింది, ఈ మనుషులందరూ ఎందుకు ఇలా కలిసి జీవిస్తున్నారు, ఎందుకు ఇలాగా ధర్మాలు అవి పెట్టుకుని కొట్టుకుని వస్తున్నారు, అప్పుడు ఏంటి అని మనం ఇది అర్థం చేసుకోవటానికి స్వాధ్యాయానికి ఖచ్చితంగా టైం వేరు పెట్టుకోవాలి. చదవకుండా మాత్రం ఏం జ్ఞానం రాదు. రమణ మహర్షి అయినా ముందు జ్ఞానం వచ్చే చదువుకున్నాడు, రామకృష్ణ పరమహంస అయినా ముందు జ్ఞానం వచ్చే చదువుకున్నాడు. అంటే ఏంటి జ్ఞానం అంటే ఇలా జీవించాలి అనే అవగాహన. జ్ఞానం వచ్చాక చదువుకున్నాడు అంటే మీకు జ్ఞానం అంటే పుస్తకాలు చదివే మనకు అర్థమైంది. పుస్తకాలు చదువుతారు, మొదటిది ఏంటి బాధ్యతను మాత్రమే చేసేటటువంటి మానసిక ప్రవృత్తి. అది ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది? ఉద్యోగంలో డబ్బులు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇష్టం ఉన్నా లేకపోయినా, మూడున్నా లేకపోయినా, పైవాడు చేరుతున్నా పక్క వాళ్ళు సహకరించకపోయినా ఆఫీస్కి వెళ్తున్నాను, అంటే ఒక విధంగా యోగ విద్య చేస్తున్నాను. అది నీకు ఉపయోగపడుతుంది. చదువుకోవాలి, చదువుకుని ఇష్టం చదువుకోవాలి, ఇష్టం లేదు బలవంతంగా వెళ్తాం. అవగాహన వస్తుందా అని చెప్పి యోగ విద్యకి మాత్రమే నియమం కాదు, ఏ విద్య నేర్చుకోవాలన్నా నియమం ఇదే, ఏ విద్య నేర్చుకోవాలన్నా నియమం ఇదే. ప్రాక్టికల్స్లో నేను చాలాసార్లు పిల్లవాళ్ళు రికార్డ్ చేసి వస్తాను బయటకి, అంటే విసిగెత్తిపోయి ఇంకా చెప్పి 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 విండు వాళ్ళు రికార్డ్ కరెక్ట్గా రాయడు. పారిశారం రెండో రోజు రావటం మాండేవాడు, నాంతేమవుతుంది? నేను ఆధ్యాత్మిక చేతులు ఎన్ని వ్యాఖ్యలు వేస్తాను? అంటే ఆ నాలెడ్జ్ నేర్చుకోవటం లక్ష్యం అవటంలే. ఆ నాలెడ్జ్ మీద మీరు ఎప్పుడూ దృష్టి ఉంచండి. అందుకే యోగశాస్త్రే. యోగశాస్త్రం అంటే ఏంటి? రెండు చెప్పాడు నిన్న, సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం అంటే ఏమిటి? లాభోదయాలయో సుఖ దుఃఖాల మీద మనసు పెట్టను. ఆ విద్య నేర్చుకుంటున్నానా లేదా నేను? దాని తర్వాత యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసేటటువంటి పని నీకంటే గొప్పగా వీడు యోగి అంటే కేర్లెస్గా చేయటువంటి కాదు, ఏది చేసినా కూడా ఎక్స్పర్టింగ్గా అందు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఎలా చేస్తాడో అలా చేయాలి. అది ఎలా చేయాలి? ఈ బ్రాహ్మీ స్థితికి వెళ్ళిపోయాం 72వ శ్లోకంలో. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. అలాంటి స్థితికి వెళ్ళటానికి ఎలాంటి కర్మలు చేయాలి అని చెప్పేది కర్మయోగం నామ తృతీయోధ్యాయ. అంటే హౌ టు యాక్ట్. అర్జున వాచ ధ్యాయ శ్రీచేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్జున తప్పిం కర్మణ ఘోరే మాం నియో జయసి కేశవ. అర్జున, నీ దృష్టిలో కర్మ కర్మ ధ్యానము శ్రేష్టమగుతో ఓ కేశవ, నన్ను భయంకర కర్మ అందేలా వినియోగించుతున్నావు. మళ్ళీ డౌట్ ఇచ్చింది, మనస్సు కరెక్ట్గా ఉండాలి, నువ్వు బాధ్యత చేసుకోవాలి, లాభోదయాదేవో ఏం జరిగినా కూడా నువ్వు గందరగోళం పడకూడదని చెప్పి నలన్న నిర్ధర్ చేయమంటా. ఏం చేస్తుంది నీకు? నువ్వు చెప్తుంది ఏదైనా అర్థం అవటం లేదు. అసలు నువ్వేం చెప్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఓ పక్క ద్రష్టగా ఉండు, లాభం వచ్చినా లాభం రాకపోయినా నువ్వేం చెయ్యొద్దు. సమత్వం యోగం వచ్చేదే బుద్ధి యోగాన్ని అర్థం చేసుకో అని చెప్తూ మళ్ళా ఏం చెప్తున్నావు యుద్ధం చేయంటున్నావు. అందులో ఏంటి మామూలు కాదు, ఏదో మంచి పని చేయి, ఏదో భజనలు చెయ్యి, ఏదో యజ్ఞాలు చెయ్యి అంటే ఏదో పుణ్యం పరమార్థం అనుకుంటాం మేము. నువ్వు యుద్ధం చేయమంటున్నావు, మనుషులను చంపమంటున్నావు. అందులో ఎలాంటి మనుషులను చంపమంటున్నావు? నా వాళ్ళని. ఎవరినైతే పూజించాలో, ఎవరినైతే గౌరవించాలో వాళ్ళ మీద బాణాలు వేయమంటున్నావు. తత్తి కర్మని ఘోరేమా నియోజేసి చేసేవా. నియోజేసి అంటే నియమిస్తున్నాను, అంటే నేనేం చేయటం లేదని వాడికి అర్థమవుతుంది అక్కడ అర్జునుడికి కూడా. కానీ అదే ఎందుకు చేయాలి అన్నది అర్థమవుతుంది. శ్రీ భగవాన్ వాచ లోకేష్మిందు విధానిష్ట పురా ప్రోక్తామయానగ ధ్యాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పాపరహితుడా, ఈ లోకంలో రెండు విధములైన నిష్టలు నాకే మొదట చెప్పబడినవి. అందులో సాంఖ్యయోగులకు జ్ఞాన మార్గము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారాను నిష్టలు చెప్పబడినవి. ఈ సాయి చెప్పే నిష్ట ఇది. నిష్ట సబూరి. నిష్ట అంటే ఏంటి? లక్ష్యం. సబూరి అంటే ఏంటి? ఆ లక్ష్యం కోసం వెళ్లే మార్గంలో ఎంత డిలే అయినా కూడా నేను ఆ మార్గాన్ని వదలను. ఇది రెండు అడుగులు. ఒకటి లక్ష్యం క్లియర్గా ఉండాలి, రెండవది లక్ష్యం వైపు ఏమాత్రం అడ్డంకి వచ్చినా ఇంకా నేను వెళ్ళను అనకూడదు. అంతేత రెండు రకాలైనటువంటి లక్ష్యాలు చెప్పబడి ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే జ్ఞానయోగము, రెండోది కర్మయోగము. ఈ జ్ఞానయోగాన్ని సాంఖ్యయోగము అంటాం, కర్మయోగాన్ని యోగ మార్గం. ఎంతటి ఇక్కడ రెండు ఉన్నాయి అది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఒకటి జ్ఞానం మాత్రమే ఉండటం. యోగ విద్య ఏంటి? జ్ఞానంతో పాటు ఆచరణ కలవటం. ఈ తేడా చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు వాడు యోగి, క్రికెట్ ఆడుతున్నప్పుడు వాడు జ్ఞాని. ఇంజనీరింగ్గా చెప్తున్నాను, తేడా అర్థమవుతున్నా? అమ్మ ఉంది, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు యోగి, కాలేజీలో అదే అమ్మ పాఠం చెప్తుంది, జ్ఞాని. ఎవడికి? పిల్లవాడికి. అంటే జ్ఞాని యోగి రెండింటికి తేడా అర్థమవుతుందా? జ్ఞానికి జ్ఞానం మాత్రమే ఉంటుంది, యోగికి జ్ఞానంతో పాటు కర్మ కూడా ఉంటుంది. అంతే తప్ప జ్ఞానము లేకుండా కర్మ కాదు. కానీ కర్మయోగం అంటే మనుషులు ఎంత భ్రమలో ఉన్నారంటే పనులు తీసుకుంటే చాలు. డాక్టర్ అవ్వాలి, డాక్టర్ లాంటి కర్మ చేయాలి అంటే నీకు ముందు జ్ఞానం ఉండాలి. కానీ డాక్టర్ లాంటి జ్ఞానం ఉన్నా 24 గంటలు నువ్వు డాక్టర్గా ఉండేవురా. మనుషులు తడుతున్నప్పుడు అప్పుడు నువ్వు డాక్టరు కాదు, నువ్వు మనిషి, దాహం ఉన్నటువంటి వ్యక్తి. సినిమా చూస్తున్నప్పుడు రెస్ట్ పుచ్చుకోవాలనో లేకపోతే ఎంజాయ్ చేయాలనో అనేటటువంటి డాక్టర్ మాత్రం కాదు. అర్థమైనా? అంటే జ్ఞానము జ్ఞానయోగం, యోగి కర్మ. వంట చేయటం వచ్చు, కానీ నువ్వు వంట చేయటం లేదు అప్పుడు నువ్వు జ్ఞానివి. వంట చేస్తుంటే యోగివి. కానీ వంట చేయటమే రాదనుకో, అప్పుడు అది జ్ఞానము కాదు యోగము కాదు. కానీ మనకి ఆధ్యాత్మిక దేవతలు ఎంత గందరగోళం వచ్చిందో, ఎందుకు ఏది చేస్తున్నామో మనకి తెలియదు. కానీ మేము కర్మయోగంలో ఉంటున్నాం, మేము సాధనలు చేస్తున్నాం అంటాం. అంతేత రెండు రకాలైనటువంటివి నేను ఎప్పటి నుంచో చెప్పాను. నేను మొట్టమొదటి జ్ఞానము, జ్ఞానం ఉండి తీరాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. కానీ నువ్వు యోగి ఉన్నా కాదా అంటే ఏంటన్నమాట, తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఆచరణలో పెడితే యోగివి, ఆచరణలో పెట్టకపోతే జ్ఞానివి మాత్రమే. నకర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోచినతే నచ సందేశ నందేవ సిద్ధిని సమరగచ్చతి. మానవుడు కర్మారంభము చేయకుండానే నిష్కర్మతత్వమును అనగా యోగ నిష్టను పొందగాలడు. కర్మలను కేవలము త్యాగము చేసినంత మాత్రమే సిద్ధిని అనగా సాంఖ్య నిష్టను పొందలేడు. ఇక్కడ కార్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను నేను. ఎదురుకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చొని నేను కార్ డ్రైవ్ చేసిస్తాను అంటే చేయలేము. డ్రైవ్ చేయటం అనేది యోగము. కానీ యోగము రావాలి అంటే నీకు జ్ఞానం ఉండాలి, ఏది నొక్కాలి ఏది చేయాలి అని. కానీ చివరికి ఏమవుతుంది, నువ్వు డ్రైవ్ చేసేస్తూ ఉంటావు, డ్రైవ్ చేస్తున్నాను అనేటటువంటి అనుభూతి ఉండదు, టెన్షన్ ఉండదు, అది సిద్ధి. కానీ జ్ఞానంతోనే చేస్తాడు వాడు, జ్ఞానం లేకుండా మాత్రం అది చేయలేడు. అలాగే నువ్వు చేసే ప్రతి పని, ప్రతి పని మనం ఇప్పుడు చేస్తున్నది మనిషి నుండి తాగుతాం. ఎందుకు తాగుతామో తెలియదు మనకి. మనం చెప్పేది ఏంటంటే దాహం ఉంది కనుక తాగుతున్నాం. కానీ అసలు దాహం ఎందుకు వచ్చింది నీకు? శరీరంలో ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినప్పుడు దాహం వచ్చింది? ఆ తాగినటువంటి నీరు ఎటు వెళ్తున్నాయి? వెళ్ళాక యూరిన్గా బయటకు వెళ్తా ఉంటే తాగినటువంటి నీరు శరీరంలో ఏమైనా మార్పులు తెచ్చిందా చేయలేదా, ఇదంతా తెలుసుకు చేయడం. అంతేకా పానీయములు ద్రాగుతుందని మొదలెడతాడు. అంటే అదంతా కూడా తెలుసుకుని చేస్తే యోగి. అంచేతే వెంకటేశ్వరం వెంట వాళ్ళు మనకి, వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారో తెలియదు, కానీ రోగి ఎవడైనా వస్తే వాడు బుడ్డు మీద ఆయన నొక్కేస్తే ఉన్న రోగం పోతుంది. మన ఆవిడ బుడ్డు మీద ఏం నొక్కితే చూడండి ఏమవుతుంది, ఏమవుతుంది. అంటే జ్ఞానముతో చేసే పని చేసినటువంటి వాడే యోగి. అంచేత వాడు మీ రోగాలని తగ్గించగలుగుతున్నాడు తప్ప, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఏదో ఆ భగవంతుడిని అల్లా మాలిక్ అంటే జరిగిపోతుంది అని ఏం అనుకోకండి. ఇప్పుడు జ్ఞానం ఉంది, అది కూడా సాయి జీవితంలో మనకి చెప్తాడు. రోగ నివారణకు వేయవలసిన మందులు తెలుసు ఆయనకి, మూలికలు అవి ఇచ్చేవాడు కదా, వైద్యం చేసేవాడు కదా. తర్వాత తర్వాత మూలికలు కూడా ఇవ్వకుండా మానసిక శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఆయన తెలుసో లేకపోతే డెవలప్ చేసుకున్నాడో మనకి తెలియదు. ముందు మూలికలు ఇచ్చేవాడు, తర్వాత విభూతిని మార్గంగా పెట్టుకుని చేసేవాళ్ళు. అంటే ఆ యోగ విద్యలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనం మర్చిపోయాం పూర్తిగా. అది ఎలా మర్చిపోయాము అంటే పుస్తకాల్లో కూడా మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మీ అమ్మాయి పెళ్లి చేసి అన్నాం అనుకో, సాధన పెళ్లి చేసాయంటే ముందేం కావాలి, అబ్బాయిని వెతుక్కోవాలి నువ్వు. సరే, అబ్బాయిని వెతుక్కున్నాక పెళ్లి చేయాలి అంటే రూపాయి పావులతో అవ్వదు, అవుతుందా? అది అవడానికి చెప్తాడా నువ్వు డబ్బు రెడీ చేసుకున్నావా? అంచేతే నేను ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా అడుగుతూ ఉంటాను, నేనేమైనా రెడీ అయిపోతే డబ్బులు ఉన్నాయా చేసుకోవటానికి, ఎలాగైతే మళ్ళీ మీరు అన్నారా లేదంటే నా జాగ్రత్తలో నేనుంటాను. నేను ఎందుకంటే ఆ జ్ఞానము అందరికీ ఉంది, పెళ్లి చేయాలి అంటే డబ్బు అవుతుంది, చదివించాలి అంటే డబ్బు అవుతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో రామారామ అంటే చాలు అనుకుంటాడు. రామారామ అంటే చాలు అనుకోవటంలో ముందు రాముడి యొక్క మొత్తం జగత్తులు తెలియాలి మీకు. ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలో ఏ విధమైనటువంటి చేతనత్వాన్ని మారుస్తున్నాయో తెలియాలి. ఎలా తెలియాలి చేతనత్వం ఎలా మారుస్తుందో? నువ్వు ఈ పని బాగా చేయగలవు, అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఏమన్నా చేసి పెట్టు అని ఎవడైనా అంటే ఎలా చేస్తావు? యథావ నువ్వు చేస్తావు లేకపోతే నేను చంపుతా అంటే ఎలా చేస్తావు? చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మీ చేతనత్వంలో మార్పు వచ్చిందా లేదా? చేతనత్వం అంటే అర్థమవుతుంది కదా, చేతనత్వంలో మార్పు ఎందువల్ల వచ్చింది? మాటల వల్ల వచ్చింది. అంతేత మాటలు మీ చేతనత్వాన్ని మారుస్తాయని అర్థమైనా రామనామం కానీ అదే కానీ మన చేతనత్వాన్ని మార్చటం లేదు. ఇంచేత ఒకసారి రామనామం అంటే చాలబ్బా నీ పాపాలన్నీ పోతాయంటాడు వాడు, తెలుసున్నవాడు. నేను ఎన్నిసార్లు అన్నాను ఏం పోయింది అసలు, ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి, ఇదో ఎక్స్ట్రా బర్డెన్ మన నెత్తి మీద పడింది, రామారామ అని ఇదివరకు హాయిగా న్యూస్ పేపర్ ఏదో చదువుకుంటూ ఉండేవాడి. అంటే అర్థం ఏంటి, ఆ మాటలు నీ చేతనత్వాన్ని ఎలా మారుస్తున్నాయో తెలియటం లేదు. నీ చేతనత్వాన్ని మార్చేది తెలుసుకుంటే జ్ఞాని. జ్ఞానం ఉంటే అంతే కదా చేతనత్వాన్ని ఎలా మారుస్తుంది. కానీ చేతనత్వం మారినంత మాత్రాన నువ్వు ఆ కర్మ చేయాలి అనే రూల్ లేదు. రూల్ ఏం లేదు, ఆ పని చేయొచ్చు చేయకు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, పడుకుంటున్నప్పుడు ఆ పని చేయలేగా. కానీ డాక్టర్ అనేటువంటి జ్ఞానము వాడికి నిరంతరం ఉంటుంది, అవసరం అయితే ఆ క్షణంలో కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలడు వాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు ఏమైంది, ఆ జ్ఞానముతో యుక్తుడై ఉంటాడు యోగి. యోగి అంటే ఏంటి, కలవటమే కదా ఇది జ్ఞానము. ఇందులో రెండిట్లో ఏది గొప్పది అంటే ఖచ్చితంగా జ్ఞానమే గొప్పది. ఎందుకంటే జ్ఞానము లేనటువంటి వాడు యోగి కాలేడు. కానీ జ్ఞానం ఉండి యోగి కాలేదనుకో, ఆ జ్ఞానం వేస్ట్. అదే అతను చెప్పేది, మానవుడు కర్మారంభము చేయకుండానే నిష్కర్మతత్వమును అనగా యోగ నిష్ఠను పొందకాలేడు. కర్మలను కేవలము త్యాగము చేసినంత మాత్రమే సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను పొందలేడు. అంటే నేను ఈ పనులు చేయటం లేదు, నేను ఆ పనులన్నీ చేయటం లేదు, నేను సన్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు అంటే బాధ్యతలు అన్ని వదిలేసి పారిపోతాడు, యోగము రాదు. కుటుంబంలో ఎందుకు ఉండాలి, జ్ఞానం కోసం. అసలు ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది, అందుకే గురువు గారు చెప్పేది ఏంటంటే గృహస్థము ఒక తపోవనము. తపోవనంలో ఋషులు ఏం చేస్తారు, తపస్సు చేస్తారు. మరి ఆ తపస్సు చేసేంత లెవెల్లో మీరు గృహస్థులుగా జీవించాలి అని చెప్తే ఇదంతా వద్దులే, మేము ఏదో ఆశ్రమానికి పారిపోతాం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఈ మధ్య ఆ రక్ష తగ్గింది. ఇదివరకు చాలా మంది వచ్చి ఆ మాట నేను బాబు మాకు ఇంట్లో ఏం బాగుంటుంది, నేను మేము వెళ్ళిపోతాం ఆశ్రమానికి వెళ్ళిపోతాం అంటే నేను ఎప్పుడో ఒకటి చెప్తాను కదా, ఒక దగ్గరికి ఒకడు వచ్చి ఊరు బాగుందా అని అడిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నామండి, ఇంకో ఊరు నుంచి వస్తున్నానండి. ఆ ఊరు అలా ఉండదు, అదే ఊరండి. అట్లా ఎవరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, ఒకళ్ళకొకరు సహాయం చేసుకోరు. నాకు ఊళ్ళు మండిపోయి వచ్చేసాను అన్నది. అయితే ఈ ఊరు అంతే బాబు అని ఇంకోటి వచ్చాడు అదే టైంకి, వాడు అలా వెళ్ళగానే వచ్చేది ఎందుకే ఏం చేస్తాను, కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేక వచ్చేసాను, కానీ అక్కడ మనుషులందరూ చాలా మంచివాళ్ళు, నాకు చాలా సహాయపడ్డారు అండి. ఇక్కడ మనుషులు అలాంటి వాళ్ళే అండి. మనవరాలు వింటుంది ఇదంతా వెళ్ళి ప్రకారంలో తర్వాత నువ్వు ఏం చెప్తున్నావు, ఒకసారి ఇలా అన్నావు ఒకసారి ఇలా అన్నావు అంటే ఊరిలోనూ ఆశ్రమాల్లోనూ ఏముండే తిట్టి తల్లి. నువ్వు మనస్సు కరెక్ట్గా ఉంటే ఎవరితో అయినా నువ్వు కలిసి ఉండగలవు. మనసు కరెక్ట్గా లేదనుకో, నువ్వు ఉండలేవు. అది జ్ఞానము. ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. కానీ ఉండాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఉండగలిగితే యోగము, ఉండలేకపోతే మహాజ్ఞాని. అదనమాట. నహి కష్టి క్షణమపి జాతి తిష్టత్య కర్మ కార్యదేహ శక్తర్మ సర్వ ప్రకృతి దేర్గుణై. నిస్సందేహముగా ఏ వ్యక్తి కూడా ఏ సమయంలోనైనా పని చేయకుండా ఉండలేడు. ఇంకా కనీసం ఒక పని చేస్తూ ఉంటాడు, ఊపిరి పెంచుకుంటూ ఉంటాడు, ఊపిరి వదులుతూ ఉంటాడు. ఏదన్నానా, ప్రకృతి జనితములైన గుణములకు లోబడి గత్యంతరము లేక మానవ సముదాయం అంతయు కర్మాచరణకు తలయొగ్గుతున్నది. ఆకలిస్తుంది, తినాల్సిందే కదా, దాహం వేస్తుంది, గత్యంతరం లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్. అది చేయగానే దానికి తగిన పని శరీరంలో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంచేత కర్మను వదిలేస్తాను కుదరదు. కానీ మానవ జాతి యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ కర్మ శరీరంలో ఉన్నటువంటి కర్మ మన ఇంద్రియాలు చెప్తాయి, మన సెల్ఫ్ చెప్తాయి. మానవ జాతి ప్రకృతిలో ఏ కర్మ చేయాలి అన్నది వాడికి జ్ఞానం వస్తే తప్ప లాభం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? అజ్ఞానంతోనే చేస్తున్నాం. ఎందుకు అడుగుతుందో తెలియదు, ఎలా చూడగలుగుతున్నామో తెలియదు. సైన్స్ అంతా ఇంద్రియాలు ఎలా డెవలప్ అవుతున్నాయో నేర్చుకుంటుంది, కానీ జ్ఞానం లేదు. ఆ జ్ఞానము ఉన్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఉపయోగించుకోవటం లేదు సైన్స్. మనం సైన్స్ని సుఖాలకు ఉపయోగించుకుంటున్నాం తప్ప బాధ్యతలకు ఉపయోగించుకోవటం లేదు. అంటే యోగ విద్యగా దాన్ని ఉపయోగించుకోవటం లేదు. అవగాహన అవుతుందా ఎక్కడ తప్పు చేస్తున్నాం? ప్లస్ మనకి ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరణ పెట్టడం లేదు. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ నిధ్యాతి అరక్ష ఉచ్యతే. మర్చిపోయాడు. నేను కళ్ళు మూసి కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఇంద్రియ సుఖాల వైపు ఆలోచిస్తున్నావు, అసలు అది అనవసరం అన్నాడు. ఇంకా అదేమవుతుందని మిథ్యాచారం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇంకా ఏదో కూర్చుంటున్నావు, ఉపవాసం చేస్తున్నావు, అది చేస్తున్నావు, కానీ ఉపవాసం బ్రేక్ అయిపోగానే పూర్ణాహుతి అయిపోయాక భలే వంటలు వస్తాయి అని ఆలోచిస్తే చేసినావు అనుకో. ఇంకా సాయి చెప్పే ప్రతి ఆచరణ కూడా, సాయి ఆచరణ చూపించిన ప్రతిదీ కూడా ఈ యోగ నిష్టకే. ఇది గుర్తు చేసుకునేది. మనం వ్యక్తిగతంగా ఎదగటానికి మాట్లాడుకుంటున్నాం తప్ప ఇతరులు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చే లెవెల్లో మనం లేవు. అది గురువు చేయాలి. గురువు అన్న పోస్ట్ పెట్టుకున్నవాడు కాదు. వంట తెలిసినటువంటి వ్యక్తి మీకు ఉపయోగపడగలడు. అంతవరకు ఈ పుస్తకాలు లేకపోతే వాళ్ళ జీవిత చరిత్రలో మనకు ఉపయోగపడతాయి. అది చూసుకోవాలి తప్ప భౌతిక జగత్తులో ఉన్నటువంటి గురువులు ఎప్పుడూ ఉపయోగపడ్డు. కానీ భౌతిక జగత్తులో ఉన్నటువంటి గురువు ఎంతవరకు తీసుకెళ్లగలడు? ఇలా మార్గం ఉంది అని చెప్పగలడు. వాడు వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను అమెరికాకి వెళ్ళలేదు కానీ ఎలా వెళ్ళాలో చెప్పగలను కదా. అంటే చెప్పగలను కనుక నేను అమెరికన్ అయిపోతానా లేకపోతే అమెరికా జ్ఞానం? ఇప్పుడు ఉన్నటువంటి విద్య అంతా కూడా మాటలతో ఉన్నదే తప్ప ఆచరణతో వచ్చినటువంటి విద్య లేదు గురువుల దగ్గర. దానికి వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ. కర్మేంద్రియాన్ని సంయమ్య ఏస్తే మనసాత్మనం ఇంద్రియార్థాన్ని మూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే. ఈ మిథ్యాచారం అంతా మనకి దేవాలయాల్లో కనిపిస్తుంటుంది. ఒక్క రామకృష్ణ పరమహంస తప్ప లేకపోతే ఓ నాన్నకు ఓ మీరాబాయ్య వాళ్ళు ఉపయోగించుకున్నారు. నామదేవుడు విఠల్ ఏంటని ఊరి పేరు, ఏ ఊరికి విఠల్ ఎక్కడ ఉన్నాడు? పండరీపురం. పండరీపురానికి వస్తాడు దర్శనం చేసుకోవటానికి. లేదు అక్కడ విఠల్. సరే ఇంకా ఆలోచిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఇంకో యోగి ఉన్నాడు, ఆయన జ్ఞానేశ్వర్ గీత మీద రాసిన. ఇప్పుడేంటే అప్పుడే ఐదేళ్ళు అయింది ఆయన ఏడు అక్కడ టూర్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ మిథ్యాచారం చేస్తున్నటువంటి పురోహితులకు మాత్రం అర్థం కాలే విఠల్ అక్కడ ఉన్నాడా లేదా అని చూసుకుంటూనే పోతుంది. అంచేత మీరు పూచే పంచోపచారాలు అవి చేస్తున్నప్పుడు అవి ఎందుకు చేస్తున్నామో చేయాలి తప్ప అయిపోయిందా లేదా? ఆర్టిస్టల్ సాయిగుళ్ళు దర్శనానికి వెళ్తారు, అక్కడ అన్ని మాటలన్నీ నిజంగా సాయం ఉంటే ఎలా ఉంటుంది అసలు ఆ భావం తెచ్చుకుంటే వస్తుంది అంతే ఉంటే ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నాడు కదా. మిథ్యాచారం అంటే అర్థం అవుతున్నా నువ్వు ఏం చేస్తున్నావో అది ఎందుకు చేస్తున్నావో కూడా తెలియకుండా చేస్తున్నావు. పువ్వులు ఇస్తున్నావు ఎందుకు వేస్తున్నావో తెలియదు, ఎందుకు వేయదు పువ్వులు. ఇప్పుడు ఆపరేషన్ అది చేయాలి అంటే ముందు స్నానం చేసి ఆ ఏరియాని గీకేసి నీట్గా యాంటీబయాటిక్స్తో కడిగి అప్పుడు కదా చేస్తారు. మరి దేవాలయం అనేది ఒక అద్భుతమైనటువంటి ల్యాబొరేటరీ అని ఆ ల్యాబొరేటరీలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా దానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఉంటే కరెక్ట్గా ఉంటే ఆ దేవాలయాలు ఎందుకు కరెక్ట్గా ఉండవు, లాభం వస్తుందంటే మనిషి కరెక్ట్గా ఎందుకు చేయలేదు. వాడికేం తెలియట్లేదు, వాడు ఏమనుకుంటాడంటే గంట కొట్టేస్తే చాలు, ఆర్తి ఇచ్చేస్తే చాలు, అయిపోయింది మేము పూజ అని మనం అదే పూజలు చేస్తున్నాం. ఇంకా మనకి వాళ్ళకి తేడా ఉంది. భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు భగవంతుడి యొక్క శక్తి కానీ ఆ జ్ఞానం కానీ మనకి వస్తుంది. ఉపాసన అంటే అర్థం ఏంటి, వేడి దగ్గర కూర్చుంటే నీకు వేడి వస్తుందా లేదా? నీకు భగవంతుడి దగ్గర కూర్చుంటే నీ కోరికలు ఏవో గుర్తొస్తున్నాయి తప్ప వేడేం రావటం లే. భగవంతుడి యొక్క ఆ సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వం అది రావటం లే. అది నేర్చుకోవాలని కూడా అనుకోవటం లేదు. మనం నువ్వు సాయి ప్రదర్శనలు అవి చూస్తున్నప్పుడు ఏమంటావు, నేను ఇన్నిసార్లు చేశాను నాకేం లాభం అయింది, నాకేం లాభం అయింది అన్నది మొదటి క్లాస్. అది ఓకే, దానికోసం ముందు చేయి. ఇంకేంటే నీకు తెలిసినా తెలియకపోయినా దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాని ప్రభావం నీకు ఉంటుంది గ్యారంటీగా. కానీ అక్కడి నుంచి నువ్వు ఇంకొక మెట్టు వెళ్ళకపోతే ఇంకా అక్కడే ఉండిపోతావు. ఎన్ని జన్మలైనా ఎన్ని దేవాలయాలు ఇలాగే ఉండి చివరికి దేవాలయానికి డబ్బులు ఇస్తే ఎంత, లేకపోతే ఎంత? అంచేత కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్యతి. మిథ్యాచారం అంటే అర్థమవుతుంది కదా. అంచేత ఈసారి ఏదైనా మనం పనులు చేస్తున్నప్పుడు అది మిథ్యాచారమా లేకపోతే యోగ విద్యతో చేస్తున్నామా అది ఆలోచించుకోండి. ఎస్ంద్రియాణి మనసా నియమ్య రవతే జనా కర్మేంద్రియ కర్మయోగం సరిశిష్యతే. ఎవడు మనస్సుతో ఇంద్రియములను వశపరచుకుని అనాసక్త భావముతో అన్ని ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణ గావించునో అతడే శ్రేష్ఠుడు. కర్మయోగాచరణ అంటే అంటే ఇప్పుడు నేను చేశాను ఇది, ఇది యోగమా కర్మ? నేను తెలిసి చేశానా తెలియజేశాను? ఇప్పుడు నేను నాకు తెలుసా ఇది ఏ నెరవు ఎక్కడి నుంచి వెళ్ళి నా బ్రెయిన్లో ఏ పార్టీని టచ్ చేసి మళ్ళా ఆ పార్టీకి ఏంటి జ్ఞానం వెళ్ళండి. పుస్తకం తీయాలి అని, ఈ పుస్తకం తీయాలంటే మళ్ళీ ఏం చేయాలి, నేను ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా తెలీదు. మనం తీసుకోవాలి పుస్తకం, కానీ పుస్తకం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేటప్పుడు ఎలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా, ఇలా పట్టుకోవాలా అంటే ఏంటి పని అంతా జ్ఞానరహితమైనటువంటి కర్మ. అందుకని శరగోపం పెట్టేది జ్ఞానంతో చేయనైనా నీ తల మీద పెట్టేది, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా జ్ఞానంతో చెయ్యని చెప్తే శరగోపం పెట్టేసుకున్నా పుణ్యం వచ్చేసింది. అంచేత ఇది జ్ఞానంతో చేసినట్టా నేను చేయనట్ట చేయనట్టే. జ్ఞానం ఏం లేదు, అందుకే నా బతుకన వేలు ఏం చేస్తుంది, నా చిటికన వేలు ఏం చేస్తుంది, నా బతుకన వేలుకి ఎన్ని రకాలైనటువంటి నాడులు వెళ్తున్నాయి, ఇవంతా తెలియాలి అంటే మన శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయన్నాడు. అలా నాడులు తెలియాలి కదా, ఆ నాడుని ఉపయోగించుకోవాలి కదా. అంచేత అజ్ఞానంతోనే అంతా చేస్తున్నాం మనం. భగవద్గీత చదివిస్తే మేము చాలా పుణ్యం వచ్చేసింది అనుకుంటాం. అంచేత కర్మేంద్రియ కర్మయోగం మసక్త సవిశిష్యత. కర్మేంద్రియాలు వాటి పని చేస్తున్నాయి, కానీ కర్మేంద్రియాలు వాటి పని అవి ఎందుకు చేస్తున్నాయి అనేది తెలుసుకుని చేయటమే తప్ప నీ కోరిక కోసం చేయలేవు. అంచేత ఋషులు ప్రకృతి ఏం చేసింది అంటే కోరికలు పెట్టింది నీకు, లేకపోతే నువ్వు పని చేయవు, ఇంద్రియాలు వర్క్ చేయవు. నాకు లాభం ఉంటుంది అంటే తప్ప ఇంద్రియాలు వర్క్ చేయలేవు. దాహం పడేసింది, చచ్చినట్టు నీళ్లు తాగుతావు. నీళ్లు తాగాలి అంటే ఏ బావి దగ్గరకు ఎక్కడికో పోవాలి, లేకపోతే ఏ మున్సిపాలిటీ ట్యాప్ ఏదో నాలుగున్నరకి పొద్దున్న వచ్చినా కూడా నిద్ర లేని లేవలేని వాళ్ళందరూ కూడా నిద్రలు అయితే నాలుగున్నరకి పట్టుకుంటారు. అంటే బ్రాహ్మి ముహూర్తంలో లేపటానికి ఒంగోలు మున్సిపాలిటీకి మనకి కృతజ్ఞతలై ఉండాలి. అది మంచిదని జ్ఞానం అయ్యింది, అది ఇంత లాభం వస్తుంది కదా మనకని. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏం రావాలి అంటే, అసలు ఈ దాహం ఎందుకు వస్తుంది నీకు అన్నది తెలిస్తే చాలా రకాలుగా మన మనస్సుల్లో మన చేతనత్వంలో మార్పు వస్తుంది. అది తేడా రావాల్సింది. యస్తింద్రియాని మనస నియమ్య రవతి అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స్పర్శిస్తుంది. అంతే తప్ప ఫలాపేక్ష రహితం అని కాదు. ఫలాపేక్ష రహితం నీకు ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో ఆటోమేటిక్ గా ఫలితం మీద ఇంట్రెస్ట్ పోతుంది. నే తంకురు కర్మత్వం కర్మ జాయోహే కర్మణ శరీరయాత్రాపితే నప్పుడు శరీర కర్మణ. అంచేత నీకు నియమించబడినటువంటి పని ఏమిటో ఆ పని నువ్వు చేయాలి. నియతం కురు కర్మత్వం, నియతం అంటే చెప్పబడినటువంటి కర్మ. ఆఫీస్కి వెళ్ళండి, ఒక క్లర్క్ ఉంటాడు, పక్కనే ఇంకో క్లర్క్ ఉంటాడు, వాడు ఈ ఫైల్ అక్కడ ఇవ్వచ్చు అని వాడు ఇవ్వడు. ఎవరు రావాలి దగ్గర కొడితే ప్యూన్ రావాలి, ఆ ప్యూన్ పెట్టండి. లేకపోతే వాడు ఇవ్వడుగా బాగా మనకి తెలిసిన వాడు ఎవడో వచ్చాడు అనుకో, వాడే లేచకపోతే అన్ని స్టాంపులు అన్ని వాడే ఇచ్చేసి ఇచ్చేస్తుంది. కానీ తప్పది ఇంచేతది నీతం కర్మ కాదు, వాడు చేయాల్సిన పని కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఒక కుటుంబంలో కానీ ఒక సంస్థలో కానీ నీకు చెప్పబడినటువంటి పని ఏమిటి, ఆ పని నువ్వు చేసుకోవాలి, ఆ జ్ఞానం నీకు ఉండాలి అంటే ఆ జ్ఞానం ఉందా మనకి? ఫలానా వాళ్ళకి తల్లిగా ఎందుకయ్యాం, ఫలానా వాళ్ళకి తండ్రిగా ఎందుకయ్యాం? ఏదైనా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఏ రుణానుబంధం ఏం తెలుసు? ఏ రుణానుబంధం తెలియదు కదా. శ్లోకాలను మాత్రం అప్పచేస్తాం. నే తంకులు కర్మత్వం కర్మ జాయోహే కర్మణ శరీర యాత్ర పిచితే నత్ర సిద్ధేద కర్మణ యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞము కొరకు చేయబడు నట్టి కర్మలు తప్ప ఇతరుల మగు కర్మలలో ఆసక్తి ఈ మనుష్య సముదాయము కర్మలకి బంధింపబడి ఎందును. కనుక ఓ కౌంతేయ, నీవు ఆసక్తి లేని వాడివై యజ్ఞము కొరకే చక్కగా కర్తవ్యాచరణ గావింపుము అని చెప్పి నియతం కురు కర్మత్వం అంటే ఏ కర్మ చేయమంటాడు? యజ్ఞ కర్మ చేయమంటాడు. అంచేత భారతదేశంలో ఆ యజ్ఞానికి అంత ప్రాముఖ్యత. కానీ యజ్ఞ కర్మ అంటే ఏమిటి? కెమిస్ట్రీలో మేము ప్రాక్టికల్స్ చేయిస్తాం, తెలుసా మీకు? అది ప్రాక్టికల్స్ చేయిస్తున్నప్పుడు వాళ్ళకి ముందే చెప్పేస్తాం మేము ఏమి ఇస్తున్నాం. వాళ్ళు తెలుసు అదే అని, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రయోగాలు చేసి అవును అది అదే అని నిరూపించుకుంటారు. ఇదంతా ఎందుకు? రేపు వాడు ఉద్యోగంలో చేరినప్పుడు తెలియని పదార్థం ఏదైనా వస్తే దాన్ని వాడు ఈ ప్రయోగాల ద్వారా గుర్తించడానికి. అంటే ఈ కర్మ అంతా దేనికి? తెలియంది పొందటానికి, తెలియంది తెలుసుకోవటానికి. కానీ ఎలా మొదలెడతావు నువ్వు? తెలిసిన దాని నుంచే కదా నేర్చుకుంటున్నావు. ముందే చెప్పేస్తాం ఇది ఈ పదార్థంలో ఈ రెండు ఉన్నాయి, సోడియం ఉంది, క్లోరిన్ ఉంది అని. వీళ్ళు ప్రయోగం చేస్తాడు, ప్రయోగం చేసి అవును మాస్టారు ఇందులో సోడియం ఉంది, ఇందులో క్లోరిన్ ఉంది. పరీక్ష పెడతాం తర్వాత ఆ ఉన్న 15-20 కాంపౌండ్స్లోని చెప్తాం, అప్పుడు ఇది నువ్వు కనిపెట్టని వాడు కనిపెడతాడు. కానీ పరీక్ష పెట్టింది ఎందుకు? ఆ 15 పదార్థాలే తెలియటానికి కాదు. ప్రకృతిలో ఏ పదార్థం లభించినా కూడా ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ చేసిన వాడు ఆ పదార్థాన్ని గుర్తించగలగాలి కదా. మన యజ్ఞ కర్మ ద్వారా మనం ఏం గుర్తిస్తున్నాం? యజ్ఞాలు చేసేస్తున్నాం. మేము ఇన్ని యజ్ఞాలు చేసామండి, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు యజ్ఞ కర్మ? యజ్ఞ ఆచరణ చేస్తేనే నువ్వు కర్మలు ఎడుక్కోవు, నువ్వు యోగి అవుతావని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇన్ని యజ్ఞాలు గురువు గారు చేయించారు, రాజశ్రీ యజ్ఞం యజ్ఞాల నుంచి రాజన్నాం, ఆ యజ్ఞం కూడా చేసేసాం. అసలు గాయత్రి మంత్ర యజ్ఞాన్ని మించిన యజ్ఞమైన లేదని కదా వాద్యత యజ్ఞాన్ని ఋగ్వేదాన్ని చెప్పేది. గాయత్రి యజ్ఞాన్ని దాన్ని మేము రోజు చేసేవాళ్ళం, ఇప్పుడే ఎందుకో మానేశాం మేము. లేకపోతే ఇంకా చేస్తున్నామండి, లేకపోతే మీరేదో దళభా చేస్తున్నారు, ఎందుకు ఆ యజ్ఞం చేసాం? అంటే యజ్ఞీయ కర్మ ఎలా చేయాలో నేర్పేది యజ్ఞము. ఈ యజ్ఞాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగించుకోవాలి? నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. నిత్య జీవితంలో యజ్ఞాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటున్నావు? నిత్య జీవితంలో ఎప్పుడైతే యజ్ఞాన్ని ఉపయోగించుకుంటామో మీరు అనుక్షణం యజ్ఞానికి వెనక్కి తిరిగి వస్తారు. రికార్డ్స్ లో ఈ ఫలానా టెస్ట్ ఎలా చేశాము అన్నది మర్చిపోతే స్టూడెంట్ ఏం చేస్తాడు మేడం, మళ్ళీ వెనక్కి వస్తాడు వాళ్ళు, చూసుకుంటాడు ఎలా చేశాను అప్పుడు నేను అని. అందుకే యజ్ఞకర్మ అందుకు చేయాలి, పొద్దున్న రోజుల్లో చేయబోయే కర్మను యజ్ఞకర్మగా ఎలా చేయాలి, సాయంత్రం చేసేటటువంటి యజ్ఞకర్మ రోజుల్లో నేను కరెక్ట్గా యజ్ఞకర్మలా చేశానా లేదా, మధ్యాహ్నం 12 గంటలకి అసలు ఆ మూడ్లోనే ఉన్నానా లేకపోతే మూడ్ చెదిరిపోయిందా, మరి ఇంకెందుకు యజ్ఞకర్మలు, ఇంకొక యజ్ఞము కర్మ ఎలా చేయాలో అని కదా మనం మొదలెట్టింది. కర్మయోగంలో మెయిన్ ఏంటక్కడ, ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ పేరు ఏమని పెట్టాలి, యజ్ఞేయ కర్మ అయి ఉండాలండి. యజ్ఞేయ కర్మ అవుతేనే నువ్వు యోగ విద్యలో ముందుకు వెళ్తున్నావు, లేకపోతే ఆ కర్మ వేస్ట్. మనం యజ్ఞ కర్మలు ఎన్ని చేస్తున్నాము అంటే, సిగరెట్ తాగేవాడు యజ్ఞకర్మలో కొన్ని పోలికలు ఉన్నాయి, వాడు ఆ సిగరెట్ అడ్డుపెట్టి వెలిగిస్తాడు, వీడు అడ్డుపెట్టి వెలిగిస్తాడు, అక్కడ నిప్పు ఉంటుంది, ఇక్కడ నిప్పు ఉంటుంది, అక్కడ పొగ ఉంటుంది, ఇక్కడ పొగ ఉంటుంది. అంటే నిజమైన యజ్ఞకర్మ అంటే ఏమిటి, సిగరెట్ తాగు. యజ్ఞ సత్కర్మణం అన్యత్ర లోకో ఎం కర్మ బంధన తత సంకర్మ కౌంతేయ ముక్తు సంఘర్షమాచరణ సహ యజ్ఞాప్రజా సుష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రథమి శ్రద్ధం మేషవో స్పిష్టకామదు. ఈ యజ్ఞకర్మ అనే దానికి నువ్వు మళ్ళా ఏది వెతుక్కోకర్లేదు, నువ్వు ఏ పనైనా చేయగలుగుతున్నావు అంటే దానికి ఫలితాలు వస్తున్నాయి అంటే అది యజ్ఞకర్మ అయి ఉండాలి. కామధృత్ అంటే ఇంకేత నువ్వు కోరికలు తీర్చుకోవటానికి చేసే ప్రతి పని యజ్ఞకర్మే, కానీ అది యజ్ఞకర్మ ఎలా అవుతుందో తెలుసుకు చేస్తే నీ కోరికలు తీరుతాయి, తెలియకపోతే గుడ్డుగా చేస్తాం. మా స్టూడెంట్స్తో నాకు బలనం వచ్చేది, ఏదో ఏదో ఇది ఇది కలపండి, కలిపితే ఈ రంగు వస్తుంది ఎరుపు రంగు అని చెప్తాను నేను వాడి ప్రయోగంలో. వాడికి ఎరుపు రంగు తప్ప మిగతా రంగులన్నీ వస్తాయి, అదేంటో తమాషా, ఏదో నీల రంగు వచ్చింది, ఇది నీలం రంగా కాదండి ఎరుపు రంగు అని చెప్పి రాసేసారి కూడా రికార్డ్స్ లో ఎరుపు రంగని. ఒక్కసారి కూడా మాస్టరు అది నీలం రంగు వచ్చింది ఎరుపు రంగు ఎందుకు రాలేదు అని అడిగాడు. మొదట్లో అయితే నేను చాలా హైరాన్ పడ్డేవాడిని, ఎరుపు రంగు ఎందుకు రాలేదు, నీలి రంగు ఎందుకు వచ్చింది, నువ్వు ఎక్కడ తప్పు చేసి ఉంటావో ఆలోచించుకో. తర్వాత నేను రాకపోయినా రాసుకున్నారా ఎరుపు రంగు, ఏం చేసేది, వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు జ్ఞానం వస్తున్నట్టు. ఇంతటి ఒక కరెక్ట్ టీచర్ ఉన్న లాభంగా డిసైపుల్ కూడా కరెక్ట్గా ఉండండి, విసుకొట్టిపోయినా అసలు వాడికి ఏం కాంక్రీటే, ఏం లేదు, ఏం చెప్పినా ఏం బురగే కదా. చేసే ప్రతి పని యజ్ఞకర్మ ఎలా అవుతుంది, అందులో అన్ని స్టెప్స్ ఉండాలి. ఎన్ని స్టెప్స్, మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఎన్ని స్టెప్స్ ఉంటాయో అన్ని స్టెప్స్ మీరు ఏం చేసినా ఉంటుంది, అది మంచి పని కావచ్చు చెడు పని కావచ్చు. యజ్ఞం యొక్క యజ్ఞ కర్మ అంటే అర్థం ఏంటి అంటే ఫలితం ఇచ్చే కర్మ అని, అది నిరంతరం గుర్తుంచుకోండి. అసలు ఇంకా యజ్ఞానికి ఆ డెఫినేషన్ ఎందుకు అవడం ఇవ్వలేదు, మరి సంస్కృతంలో నాకే సంస్కృతం రాదేమో. జ్ఞా అంటే అర్థం ఏంటి, యా అంటే ఎవడైతే తెలిసి చేస్తాడో అది యజ్ఞము. ఇంతే కదా యజ్ఞం అంటే, ఆ ఫలితం ఎలా వస్తుందో తెలుసుకుని చేయటం యజ్ఞం. అంతే ఫలితం ఎలా వస్తుందో తెలుసుకు చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా, మరి యజ్ఞానికి రిజల్ట్ ఎందుకు రాదు, అది కామధుక్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ నేను మీకు సృష్టితోనే ఉంది, మీకు మీరు వెతుక్కోర్థలేదు పిచ్చివాళ్ళారా అంటాడు కృష్ణుడు. సహ యజ్ఞాప్రజా సుష్వా పురో వాచ ప్రజాపతి అనే నప్ప సవిశ్వధ్వం మేషవో స్పిష్టకామధు. మీరు అభివృద్ధిని పొందండి, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా డెవలప్ అయిపోతుంది యజ్ఞ విద్య. మీకు యజ్ఞ విద్య అంటే ఏంటి తెలిసి తీసుకోవటం, ఆ స్టెప్స్ అన్నీ ఉండాలి. పవిత్ర పవిత్రవా దగ్గర నుంచి గచ్చగచ్చ సురశ్రేష్ట వరకు మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆ శిక్షణ ఎలా ఉందో పట్టుకోండి. దేవాన్ భావయ తామేవా తే దేవా భావయంతవా పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యద. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు ఎవరో మాట్లాడటం లేదు నాకు, అన్ని వాళ్ళిదే అనుకో ఇల్లు కట్టుకుంటున్నాం. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాం, వాడిని కరెంట్ ఇవ్వడు, ఏదో అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, ఇది తిప్పుతాడు, అది తిప్పుతాడు, నువ్వు అలిగేవు. ఇంట్లో ఏమవుతుంది, కరెంటు రాదు. అందులో కరెంటు రావాలంటే ఏం చేయాలి, ఆ దేవతను బతిమాలించేవాడే. లేకపోతే ఆ దేవతను ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తులు బతిమాలించేవాడు. అక్కడ ఎలా బతిమాలుకుంటాం? అంత తప్ప రథం వాడు అలా నన్ను తెలిపాడా? పెంచుతానంటే రాదు మీకు. ఇంకా ఏం చేస్తున్నాం అక్కడ వాడు తెలిసే? మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు, దేవాన్ భావే తానేవా తే దేవా భావయంత పరస్పరం భావయంత శ్రేయ పరమాప్తదా అని చెప్పి ఆ దేవతాశక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకోండి. అప్పుడు శ్రేయ పరమాప్తద ఇష్టాభోగాని ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావిత తేజస్థాన ప్రాయుద్ధే యోగం దేశేనేమక. ఇలా తెలియకుండా చేస్తే నువ్వు ఎవడివి అంటే దొంగవి అన్నాడు. అట్లా యజ్ఞము ద్వారా ఉన్నతులైన దేవతలు నిశ్చయముగా మీరు అడుగటనే మీకు ఉన్నతిని ఇచ్చగలరు. ఈ ప్రకారముగా ఆ దేవతలచే నొసగబడిన భోగములను ఏ పురుషుడు వారలకివ్వకుండా తాను మాత్రమే అనుభవించును అతడు దొంగయే అగును. దొంగకి ఏంటవుతుంది రిజల్ట్? వాడు స్వేచ్ఛ పోతుంది. అదే జరుగుతుంది. యజ్ఞ శిష్టాచిన సంతో ముచ్చంతే సర్వ కల్పి చేయి భుంజతేతే త్వయం పాప ఏత చంచాత్మ కారణ. అసలు ఇదంతా ఎందుకయ్యా బాబు? అన్నం వండుకోవటం కూడా ఒక యజ్ఞమే. కానీ ఆ అన్నం వండుకునేది దేవతలకు పెట్టకుండా నువ్వే తింటావు అనుకో, ఆత్మ కారణం నీకోసమేనా? నువ్వు కూడా దొంగవే అన్నాడు. ఇంకొకటి మీరు ఎవరికోసం వండుతున్నారో కాస్త చూసుకోండి. అందు కూడా కాదు, వాళ్ళైతే పాపమునే తినుతున్నారు అన్నాడు. నువ్వు తినేదంతా కూడా పాపమే అన్నాడు. నీకోసం వండుకు తింటే మరి ఇప్పుడు మనం ఎవరికోసం వండుకుంటున్నావా? ఏందో మరి, అంటే మనం అన్నం తింటున్నప్పుడల్లా పాపం మీద పెట్టుకుంటున్నాం అనమాట. అందుకే వండుకోకుండా రాకుండా తింటే పాపం రాదు. ఏ పర్సెంట్ చేస్తున్నాడు అన్నాడు కదా. కానీ అది కూడా నీకోసమే తిన్నావు అనుకో, మరి అది పాపమే అవుతుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యా అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సమద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సమద్భవం తస్మాత్ సర్వయతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ గొడవంతా ఎందుకు? మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే యజ్ఞంలోనే బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అంటే సృజనాత్మక శక్తి. అది ఎలా ప్రతిష్ఠితమైందో అసలు ఒక సిరీస్ ఇచ్చాడు. ఆ సిరీస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 20 ఏళ్ళు పడుతుంది. ఆ సిరీస్ ఎలా ఉపయోగపడుతుందో ఆ సిరీస్ మీరు చదువుకోండి, అర్థం చేసుకోండి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయ తియ అఘాయురింద్రియ రామో మోహం పాదశ జీవతి. ఎవడైతే ఈ యజ్ఞ విద్యను నేర్చుకోకుండా బుద్ధిగా జీవిస్తున్నాడో ఆ పాపాయువు వ్యర్థముగా జీవించుతున్నాడు. ఎంత యజ్ఞ కర్మ అంటే ఏంటో కంతకంటే యజ్ఞం చేయని వాళ్ళకంటే మనం కొంచెం బెటర్. యజ్ఞం చేస్తున్నాం, తెలుసు మనకి ఏంటో యజ్ఞం అంటే ఏంటో దాన్ని చేసింది. కానీ యజ్ఞ విధానం తెలియకుండా, యజ్ఞంలాగా ఈ పనులన్నీ మనం చేస్తున్నామని తెలియకుండా ఎవడోతే జీవిస్తున్నాడు వాడు పాపాలని మూటగొట్టుకుంటున్నాడు. రెండు వాడి జీవితం అంతా కూడా వ్యర్థమవుతుంది. యస్మాత్ స్వర్త రేవ సాదాత్ మృత్తుష్ట మానవ ఆత్మన్నేవతి సంతృష్ట స్పష్ట కార్యం విద్యతే. కానీ పనులన్నీ యజ్ఞకర్మలన్నీ చేసి ఈ విధంగా చెయ్యాలా అంటే హయ్యెస్ట్ స్టేజ్ని చెప్తున్నాడు. ఇది మనకి నచ్చుతుంది కనుక మనం 5వ క్లాసు 6వ క్లాసు 10వ క్లాసు చదవకుండా డైరెక్ట్గా పై క్లాస్కి వెళ్ళిపోతాం. ఏంటా పై క్లాస్కి? ఏ మనుష్యుడు ఆత్మారాముడై తనలో తానే తృప్తిపడి ఆత్మ ఎందు సంపూర్ణమైన తృప్తి అనుభవించను అట్టి వానికి కర్తవ్యం అంటే ఏమీ ఉండదు. ఇది ఈజీ కదా, ఇచ్చేసేద్దాం. ఎట్టి వానికి నువ్వు ఆత్మ అంటే ఏంటో తెలియాలి, ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తావు. ఇంకా కోరికనే ఉండకూడదు అసలు. అప్పుడు నువ్వు కర్తవ్య కర్మ యజ్ఞ కర్మ అది ఏం చేయక్కర్లేదు. నువ్వు నైవ తస్యకృతేనార్థో నాకు తేనే కశ్చన నచాసు సర్వభూతేషు కశ్చిత్ అర్ధవ్యపాశయ. అలాంటి మహాపురుషునికి లోకములో కర్మ చేయటం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. కర్మ అనేటటువంటి మాట గీతలో ఎప్పుడు వాడినది యజ్ఞీయ కర్మే అవుతుంది. అది యజ్ఞము కాదు, యజ్ఞీయ కర్మ. కర్మను చేయనందువల్ల కలిగితే ఏ ప్రయోజనము ఉండదు. మరియు సమస్త ప్రాణి సమూహం నందును అతనికి లేశమైన మాత్రము స్వార్థ సంబంధము ఉండదు. తస్మాత్ అసక్త శరతం కార్యం కర్మ సమాచర అసక్త హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. కాబట్టి నీవు నిరంతరము ఆసక్తిని వదిలి ఎల్ల వేళలా కర్తవ్య కర్మను చక్కగా చేయుచుండుము. కర్తవ్య కర్మను మనం యజ్ఞీయ కర్మగా మార్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఏలందనా ఆసక్తి లేకుండా కర్మాచరణను చేయుచున్న మానవుడే పరమాత్మను పొందుతున్నాడు. కర్మణైమి సంసిద్ధిం ఆశ్రిత జనగాదయ లోక సల్లినేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఈ విధముగా జనక మహారాజు మొదలైన జ్ఞానులు కూడా ఆసక్తి రహితమైన కర్మాచరణ వల్లనే పరమసిద్ధి పొంది ఉన్నారు. అందువలన మరియు లోక కళ్యాణమును దృష్టిలో నుంచుకొని కూడా నీవు కర్మ చేయుటకే తగి ఉన్నావు, అనగా కర్మ చేయుటే నీకు తగినది. అంచేత మేము సాధనలో సమాధిలో కూర్చుంటామంటే కుదరదు. యజ్ఞ దాతరు శ్రేష్ఠ స్తత్త దేవీత రోజన సయత్ ప్రమాణం కొడితే లోక స్థదన వర్తతే. ఎందుకనగా ఉత్తముడకు పురుషుడు ఏ ఆచరణ గావించునో అన్య పురుషులు కూడా అదే విధముగా ఆచరణ చేయుదురు. అతడు దేనిని ప్రమాణముగా చేయునో దాని ప్రకారమే సకల మానవ సముదాయము ఆచరిస్తుంది. నమే పార్థాస్తి కర్తవ్యం తుషులకేషు కించిన నానవాప్తం అవాప్తవ్యం. అంతెందుకు నన్ను చూడు, ఇంత లెక్చర్లు ఇవ్వాల్సి వస్తుంది నీకు, నాకేంటి అవసరం ఇదంతా? మూడు లోకాలలో కర్తవ్యం అంటూ కించిన్ మాత్రము నాకు లేదు అర్జున. నేను పొందదగిన వస్తువును పొందనిది కానిది లేదు. నేను ఏది కావాలనుకుంటే అది నాకు లభిస్తుంది. అయినప్పటికీ నేను కర్మ చేయటండి నిరతుడై ఉన్నాను. ఎది హయం నవర్తేయం జాత కర్మణ్య తండ్రుత మమ వత్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వస. పార్థ, ఒకవేళ ఎప్పుడైనా నేను సావధానులై కర్మాచరణము చేయనిచో ఎంతో హాని కలగగలదు. ఒక్క నిమిషం లేటుగా వస్తాను అన్నాడు అనుకో సూర్యుడు. ఒక్క నిమిషం ఉందాం మనం ఇంకా అయిపోతాం. ఎందుకనగా మంజులందరూ అన్ని విధములా నా మార్గాన్ని అనుసరించరు. ఇంకా నేను పని చేయకుండా ఉంటే నన్ను కాపీ కొట్టేస్తారు, కొంపలు అంటుకుంటాయి అన్నాడు. సత్తా కర్మ ఉత్సే దేవి మే లోకా నకుర్యాం కర్మ చేతహం శంకరస్సతి కర్తాశ్యాం ఉపహన్యామి మా ప్రజా. ఇందువలన నేను కర్మాచరణం చేయనిచో ఈ మానవులందరూ నష్టమును పొంది భ్రష్టులగుదురు. నేను సాంకర్యము గావించిన వాడు అవుదును, అంతేకాదు ఈ ప్రజలందరినీ నాశనము గావించిన వాడు అవుదును. అంటే అది తన గురించి చెప్పుకోవటంలే, తను చెప్పిందంతా కూడా ఈ యోగ విద్య గురించి తెలిసి చేయనటువంటి వాడు అలాంటి ప్రమాదాలు ప్రపంచానికి తీసుకొస్తాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భ్రష్టులైనటువంటి యోగులందరి వల్లే భారతదేశం నాశనమైంది అని గురువుగారు ఇప్పుడు చెప్తుంటారు. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు 60 లక్షల మంది ఎంతో 1952లో ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటారు. ఆ సన్యాసులు ఏం చేస్తున్నారు? క్వశ్చన్ అదే ఆయన ఇచ్చినప్పుడు అదే ప్రశ్న ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. సత్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వాద్ విద్వాంసస్ కదా సక్త లోక సంగ్రహం. ఓ అర్జున, కర్మలయం దాసక్తులకు అజ్ఞానులు ఏ విధముగా కర్మలు చేయుదురో అనాసక్తుడకు విద్వాంసుడు కూడా లోక కళ్యాణమునకై అదే ప్రకారము కోరికలున్నాయా అన్నట్టు పనులు చేయాలి. నట్టు నబుద్ధిభేదం జనేత జ్ఞానాం కర్మ సంగీనాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరణ. అట్లు పరమాత్మ స్వరూపంలో నిశ్చలముగా నిలిచిన జ్ఞాని యొక్క నాటుడు తాను శాస్త్రవీత కర్మలలో ఆసక్తులైన అజ్ఞానులకు బుద్ధిభేదము అనగా కర్మల పట్ల అశ్రద్ధ కలిగించరాదు. ఇప్పుడు వీడంతా పెద్ద యోగి అయిపోయాడు కనుక ఇది చేయక్కర్లేదు, అది చేయక్కర్లేదు, ఆ పూజలు చేయక్కర్లేదు, ఇది చేయక్కర్లేదు అనకూడదు వాడు. ఇంచేత వాడికి అసలు జ్ఞానం లేదు. ఆ జ్ఞానంలోకి వెళ్ళాలంటే వీడు ఈ మార్గం నుంచే వెళ్ళాలి. నువ్వేమో పెద్ద జ్ఞానం అయిపోయావు కనుక ఈ కర్మలు అక్కర్లేదు, అది అక్కర్లేదు అని చెప్తే ఏమవుతుంది? వాడు భ్రష్టి చెందుతాడు. నీ వల్ల వాడు భ్రష్టి చెందాడు కనుక నీకు కూడా ఆ పాపం వస్తుంది. అంతేకాక తాను స్వయముగా సకల కర్మలను చక్కగా నిర్వర్తించుతూ వారుల చేత కూడా అట్లాగే చేయించవలేను. ఇంకేత నేను యోగిని అయిపోయాను, నేను చాలా జ్ఞానం వచ్చేసింది అంటే నేను హాయిగా ఉంటానంటే కదా, నీకు నిజంగానే జ్ఞానం వచ్చింది అంటే ఏం చేయాలి? నువ్వు కరెక్ట్గా ఏ పని ఎలా చేయాలో చూసుకుంటూ ఇతరుల చేత కూడా అది చేయించాలి. ప్రకృతి మానానే గుణై కర్మాని సర్వశః అహంకార మూఢాత్మా కర్త అనేది మన్యతే. నిజానికి ఓ అర్జున, సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతున్నవి. అయితే అహంకారము చేత భ్రమించిన అంతఃకరణము కలిగిన అజ్ఞాని అంతటికీ నేనే కర్త అయినను అని పరంచును. కర్తవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. అయితే మహాబాహో, గుణ విభాగ కర్మ విభాగముల తత్వము తెలుసుకున్న జ్ఞానయోగి సంపూర్ణ గుణములే గుణములలో వర్తించుతున్నవి అని గుర్తించి వానియం దాసత్తుడు కాగలడు. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విలోమందాం కృష్ణ నిన్నని చాలే. మరియు ప్రకృతి యొక్క గుణములకే అత్యంత మోహితులకు మానవులు గుణములలో మరియు కర్మలలో ఆసక్తులవుదురు. అతి పూర్వజ్ఞానము లేని మందబుద్ధి గల జ్ఞానులను పూర్ణముగా తెలియనటువంటి జ్ఞానులు విచరిస్తులు చేయకూడదు. అంటే ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఇలా చేయి అలా చేయను అని చెప్తే వాళ్ళు రెండింటికి భ్రష్టులు అవుతారు. అదేమో ఆధ్యాత్మిక మార్గంలో మనసు ఉండదు. ఇటు భౌతిక జగత్తులో నేను ఇచ్చేస్తే నాకే పాపం వచ్చిస్తుంది, ఇచ్చేస్తే నాకేం పాపం వచ్చిస్తుంది అంటే చివరికి వాడు ఎక్కడవుతాడు అంటే ఒక రాయిలా మారిపోతుంది. అటు దేవుడికి ఉపయోగపడ్డు, ఇటు సమాజానికి ఉపయోగపడ్డు. ఏ మతం ఇదం నిత్యం మను తిష్టంతి మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతుష నిరాశీర్మో భూత్వ యుద్ధస్వరిగిత జ్వరాన్ని చేత నీ జ్వరాన్ని వదిలేసుకుని నీ భయాన్ని వదిలేసుకుని ఓ అర్జున, నీవు అంతర్యాన్ని పరమాత్మలకు నా ఎందు లగ్నమైన చిత్తముతో సకల కర్మలను నాకు అర్పణ దావించి ఆశలేని వాడివై మమకారము వదిలి సంతాపరహితుడివై యుద్ధము చేయుము. ఏ మతమిదం నిత్యం మను తిష్టంతే మానవా శ్రద్ధావంతో అనసూయంతో ముచ్చంతే సర్వకర్మభి. మరియు ఏ మనుజులైనను సరే దోషదృష్టి రహితులై శ్రద్ధాళువులై నా ఈ మతమును సర్వదా అనుసరించుతున్నారో వారిలో కూడా సకల కర్మల నుండి ముక్తులగుదురు. ఏ త్వే తదభ్య సూయంతో నాను తిష్టంతే మే మతం సర్వజ్ఞాన విమూఢాస్థాన్ విధి నష్టాన చేతస. అయితే ఏ మనుష్యులు నా ఎందు దోషారోపణ గావించుచు నా ఈ మతాన్ని అనుసరించక ఎందరో అతి మూర్ఖులను సకల జ్ఞానములలోనూ మోహితులైన నశించిన వారిని గాని తెలుసుకొనము. సదృశం చేష్టతే సస్యా ప్రకృతి జ్ఞానవానది ప్రకృతి మియాంత భూతాన్ని నిగ్రహ కించనిష్యసి. ఏలనన సకల ప్రాణులు తమ తమ ప్రకృతిని పొందుతున్నవి అనగా తమ స్వభావములకు వసులై కర్మలు చేయుచున్నారు. జ్ఞాని అయినవాడు కూడా తన ప్రకృతిని అనుసరించి నడుచుకొనిచున్నాడు. అలాంటి స్థితి ఎందు ఈ విషయంలో ఎవరి పట్టుదలాహతను ఏమి చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థతో తయోర్నవశమాగచ్చేతో హస్య పరిపంధినో. ప్రతి యొక్క ఇంద్రియ విషయంలో రాగద్వేషములు దాగి ఉంటాయి. మానవుడు ఆ రెండిటికీ లోబడరాదు. ఎందుకనగా అతని కళ్యాణ మార్గాన్ని అడ్డుకునే భయంకర శత్రువులు ఆ రెండు మాత్రమే. ఏ రెండు? రాగము ద్వేషము. శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాస్త నిశ్చిత సధర్మేన ధనం శ్రేయ పరధర్మో భయావ. ఇతరులకు నిర్దేశించిన ధర్మమును చక్కగా నెరవేర్చట కన్నా గుణరహితమైనను సధర్మాచరణమే అతి శ్రేష్టము. సధర్మాచరణంలో మరణము సంభవించినా అది శ్రేయస్కరమే అగును. కాని పరధర్మము చేయుట భయకారకము. అర్జునవాచ అదకైన ప్రయక్తోయం పాపం తెరిపి పూరుష అని చిన్నపి వాత్నేయ బలాది వినియోగిత. ఏడు వదలదు. మళ్ళీ డౌట్ వచ్చింది అర్జునుడికి. సరే నువ్వు అంతా చెప్పింది బాగానే ఉన్నావు, అంతా బాగానే ఉంది, మరి ఇదంత తప్పు అని నాకు తెలిసిపోయింది, నీకు తెలిసిపోయింది, నాకు జ్ఞానోదయం అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్కి ఫోన్ చేయాలి. మీకు అర్థమవుతుంది లేండి, అది హైదరాబాద్ ఎందుకు ఫోన్ చేయాలా అంటే జ్ఞానోదయం అయిపోయింది, మరి ఏం చేయాలి అంటే అన్నాడు. మరి నాకు తెలిసి ఇది తప్పు అని ఎందుకు చేస్తున్నాను, అని తెలిసి తప్పు అలా చేస్తున్నాను. కదా అర్థమైపోయింది కదా, అదే అతని ప్రాబ్లమ్. నాకు అర్థమైపోయింది చెప్పింది, బాగా అర్థమైపోయింది బాబు, అయినా ఎందుకు చేస్తున్నాను. తామ శ్రీ భగవాను వాచ కామేశ క్రోధేశ రజో గుణసమున్భవ మహాశనో మహాపాపా మిథ్యే నమే వైరిణాం. ఓ అర్జున, రజోగుణము వల్ల కలిగిన ఈ కామమే క్రోధము, ఇది మహా తిండిపోటు. భోగములు ఎంతగా అనుభవించినా ఎన్నటికీ తృప్తి అంతు ఎరగనది మహాపాపి. ఈ సందర్భములో దీనినే శత్రు అని తెలుసుకునము. అంటే ఏంటి శత్రు అయింది? కామము, కోరిక, డిజైర్. ధూమే నావే తోమన్ని యదా దర్శోమేనిజ యదోల్వేనావృతో గర్భస్తదా తేనేదమావృతాం. ఏ విధముగా పొగతో నిప్పు, దుమ్ముతో అర్థము, ఎట్లు గర్భస్థ పిండము మావితే కప్పబడి ఉండినో అట్లే కామము చేత ఈ జ్ఞానము కూడా కప్పబడి ఉంటుంది. మూడు ఉదాహరణలు ఇచ్చారు అక్కడ. మొట్టమొదటి ఏంటంటే గర్భస్థ పిండము మావితే కప్పబడింది అజ్ఞానం, అది చాలా సీరియస్ అజ్ఞానం అన్నది. ఇంకా అది ఓన్లీ టైం కెన్ సాల్వ్. తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటిది తల్లి గర్భం నుంచి బయటికి రావాలంటే వీడి చేతులు ఏం లేదు, ఇంకది కాలం యొక్క చేతులు ఉంది. రెండో వాడు ఎలా ఉన్నాడు? దుమ్ముతో అర్థము కప్పబడింది, దాన్ని తుడిచిస్తే పోతుంది. మూడోది పొగతో నిప్పు ఉప్పుకుంటే పోతుంది, మళ్ళా నిప్పు కడకడ కడకడలాడుతూ ఉంటుంది. అంతేకాదు మూడు రకాలైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు వింటారు. అంతేత మన కోరిక ఏ లెవెల్లో ఉందో ఉప్పుకుంటే పోయే కోరిక అది లబ్ధి కష్టం, తుచ్చుకుంటే పోయేదా, లేకపోతే గర్భస్థ పెండాలో ఇంకా అది ఎదగాలి వాడు, అది గబుక్కడ కట్ చేసినా లాభం లేదు వాడికి. అంటే ఈ మూడు రకాలైనటువంటి కామాల గురించి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అని చెప్తాడు. ఆవృతంజ్ఞానమేతేనా నజ్ఞా అదేనా, ఆవృతంజ్ఞానమేతేనా జ్ఞాని నో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణాన లేనిజ. అర్జున, అగ్ని వల్ల ఎన్నిటికీ పూరింపబడని జ్ఞానుల నిత్య శత్రువైన కామము చేత మానవుని జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఇంకా ఈ గురువులందరూ కూడా దునియో దీపం ఏదో పక్కన పెట్టుకుంటారు. దీపం పెట్టుకుంటే లాభం ఏంటన్నమాట, పొగ పోతేచ్చు. వీళ్ళ ఆచరణలో ఎప్పుడైనా ఏదైనా కాస్త తప్పు జరుగుతూ ఉంటే దాన్ని చూసి కరెక్ట్ చేసుకుంటారు. ఇంకొక గురువు గారు ఏం చెప్తారు, ఇప్పుడు కూడా అఖండ జ్యోతి దగ్గరికి వెళ్తే కూర్చుంటే నా సమస్య అయితే మార్గం వచ్చేసేది అని. సాయి ఏం చేసేవాడు, ఎప్పుడు ధునిలోని చూస్తూ కూర్చునేవాడు. మేము చూస్తూ కూర్చుంటాం అంటారు, చూస్తూ కూర్చుంటే సరిపోదు. అది ఏ స్థితిలో వెళ్ళాలి మీరు ముందు? అది ఆవృతం ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతే విమోహ ఎత్తేష జ్ఞానమావృక్ష దేహినా. మరియు ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ దాని వాసస్థానములుగా చెప్పబడుతున్నవి. దేని వాసస్థానము? కామము యొక్క వాసస్థానము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి మూడు. అట్టి ఈ కామము ఈ మనోబుద్ధి ఇంద్రియముల ద్వారానే జ్ఞానమును మరుగుపరిచే జీవాత్మను మోహింపజేస్తున్నవి. అంతటి ఇంద్రియములలో ఉన్నది ఇంకా కాలమే తీర్చాలి, మనస్సులో ఉన్నది తెలిస్తే పోతుంది, బుద్ధిలో ఉన్నది చెప్తే పోతుంది. అంతట మూడు రకాలకి నీ కోరిక ఏ లెవెల్లో ఉందో కూడా అందులో చెప్పిస్తున్నాడు. ఈ కామము, కామము అంటే కోరికలు, ఏ కోరికైనా సరే. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ కామము మూడు చోట్ల ఇల్లు కట్టుకుని ఉంటుంది. ఒకటి ఇంద్రియాలు, రెండవది మనస్సు, మూడవది బుద్ధి. ఇంకా గాయత్రి మంత్రం ఎక్కడికి వెళ్ళి కొడుతుంది? అది బుద్ధిలోకి వెళ్ళి కొడుతుంది. అది ఇంకా గురుదేవుడు యొక్క మనకు చెప్పకుండానే గాయత్రి యజ్ఞం చేయించేయటం వల్ల మరి ఎంతమంది మారారు? ప్రశ్న ఎంతమంది మారారు అని కాదు, ఖచ్చితంగా చాలా మంది మారి ఉంటారు. మనం మారేమా లేదా అనేది ఆలోచించుకోవాలి తప్ప ఎంతమంది కోసమో మనం చేయం. కాలేజీకి వెళ్తే 2,000 మందో 3,000 మందో చదువుతూ ఉంటారు. ఇంకోటి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాడు, ఇంకోటి ఏదో చదువుతూ ఉంటాడు, ఇంకోటి ఏదో చదువుతూ ఉంటాడు. నీతం కృతమత్వం, ఎవడు చదవాల్సింది వాడు చదువుతాడు. అందరూ పాస్ అయ్యారా లేదా అన్నది స్టూడెంట్కి అనవసరం. వాడు పాస్ అవుతే చాలు, వాడు పై క్లాస్కి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ పాస్ అయ్యారు లేదా ఆలోచిస్తాడు వీళ్ళు. కానీ ఇక్కడ మేము ఎగ్జామ్ చేసాం, మీ వ్యక్తిగతంగా ఆలోచించుకో, మీ యొక్క కామములు ఇంద్రియాల్లో ఉన్నాయో, మనస్సులో ఉన్నాయో, బుద్ధిలో ఉన్నాయో. తస్మాత్ తమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాపానంద దేహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అంతేత మొట్టమొదటి నువ్వేం చేయాలి, ఇంద్రియాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. నువ్వు మొదట ఇంద్రియములను వశపరచుకొని తద్వారా జ్ఞాన విజ్ఞానములను నాశనము దావించు మహాపాపి అవి కామమును తప్పక బలవంతముగా జయించు వేయుము. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరమణ మనసస్సు పరాబుద్ధే యోగుద్ధే పరసస్సు. ఇంకా లెవెల్స్ చెప్తున్నాడు. ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా ఇంకోటి ఉన్నది. ఏం బుద్ధే పరం బుద్ధ సంస్థభ్యాత్మానమాత్మన జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. జై గురుదేవ్.